ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము పదవ స్కందము అధ్యాయం 20 శ్లోకం 4. సాంద్ర నీలాంబుధై వ్యోమా సా విద్యుత్ స్థానమిత్నిభి స్నానమిత్నిభి అస్పష్ట జ్యోతిర్ ఆచ్ఛాన్నం బ్రహ్మేవ సా గుణం బభౌ. సాంద్రనీలాంబుధైర్వ్యోమా సాంద్రనీలాంబుధైర్వ్యోమా సా విద్యుస్థానమిత్నభి సా విద్యుస్థానమిత్నభి అస్పష్ట జ్యోతిర్ ఆచ్ఛాన్నం అస్పష్ట జ్యోతిర్ ఆచ్ఛాన్నం బ్రహ్మేవ సా గుణం బభౌ బ్రహ్మేవ సా గుణం బభౌ. స్థాన నీలాంబుధైర్వ్యోమా సా విద్యుస్థానమిత్యభి అస్పష్ట జ్యోతిర్ ఆచ్ఛాన్నం బ్రహ్మేవ సా గుణం బభౌ. భావము భాష్యము చెప్పినది ఏసీ భక్తివేదంత స్వామి శ్రీలా ప్రభుపాద్. ట్రాన్స్లేషన్: ద స్కై వాజ్ దెన్ కవర్డ్ బై డెన్స్ బ్లూ క్లౌడ్స్ అకంపనీడ్ బై లైటనింగ్ అండ్ థండర్. దోస్ ద స్కై అండ్ ఇట్స్ natural illumination were covered in the same way that the spiritual soul is covered by the three modes of material nature. Purport: lightning is compared to the mode of goodness, thunder to the mode of passion, and clouds to the mode of ignorance. Thus, the cloudless sky at the onset of the rainy season is analogous to the pure spirit soul when he becomes disturbed by the modes of nature. For at that time he is covered and his original bright nature is only dimly reflected through the material qualities. మొదట కూడా రెండు శ్లోకాలు ఉన్నాయి, దాని ట్రాన్స్లేషన్ చూద్దాము. మొదటి శ్లోకము: సుఖదేవ గోస్వామి సెడ్ టు ద లేడీస్ ఆఫ్ వృందావన ద కవర్డ్ బాయ్స్ దెన్ రిలేటెడ్ ఇన్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ కృష్ణ అండ్ బలరామాస్ వండర్ఫుల్ యాక్టివిటీస్ ఆఫ్ delivering from them forest fire and killing the demon Pralamba. Text number 2. The elder covered man and ladies were amazed to hear this incident, and they concluded that Krishna and Balarama must be exalted demigods who had appeared in Vrindavana. Text number 3. Then the rainy season began, giving life and substance to all living beings. The sky began to tremble with thunder and the lightning flash on the horizon. Om Ajnana Timirandasya Jnananjana Shalakaya Chakshur Militam Yena Sasmai Sri Guruve Namaha. Nama Om Vishnu Padaya Krishna Prestaya Bhutale Srimate Jayapataka Swami Nitinamani. Nama Acharya Padaya Nithaya Krupa Padayani Gaura Katha Dhamadaya Nagara Grama Tarani. Nama Om Vishnu Padaya Krishna Prestaya Bhutale Srimate Bhaktivedanta Swami Nitinamani. నమస్తే సరస్వతి దేవి గౌరవాన్ని ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. The rainy season and autumn ఇన్ బృందావన్. ఈరోజు మనము ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాము. ఇంతవరకు మనము ఈ యొక్క ప్రళంబాసుర వధ, తర్వాత ఈ దావాగ్ని నుంచి కృష్ణుడు తన భక్తులు రక్షించడము, ఆ యొక్క లీలలు మనము విన్నాము. ఈరోజు నుంచి కొత్త అధ్యాయం, 12వ అధ్యాయము, ఐ థింక్ 20వ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ యొక్క వసంత ఋతువు వర్ణనం, బృందావనంలో వసంత ఋతువు వర్ణనం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయము, ఎందుకంటే ప్రభుపాద వారి చివరిలో ఆయన ఈ అధ్యాయం గురించి ఒక పుస్తకాన్ని రాయమని చెప్పి చెప్పాడనమాట. ఆయన రాయాలనుకున్నాడు యాక్చువల్లీ, ప్రభుపాద వారే ఈ బృందావనంలో వసంత ఋతువు గురించి సపరేట్ పుస్తకం రాయాలనుకున్నాడు. మనకు ఎన్నో చిన్న పుస్తకాలు ఉన్నాయి కదా, లైక్ ఆన్ ద వే టు కృష్ణ, కృష్ణుని చేరే మార్గము, ఆత్మ సాక్షాత్కార శాస్త్రము, తర్వాత రాజవిద్య, ఉపదేశామృతము, యోగ పరిపూర్ణత, కృష్ణుని చేరే మార్గం, ఇవన్నీ. అదేవిధంగా ఈ 10వ స్కందంలో ఈ అధ్యాయాన్ని ప్రత్యేకంగా ఒక పుస్తకాన్ని రాయాలని చెప్పి ప్రభుపాద వారికి కోరుకుండేదనమాట. తన శిష్యులు కూడా చెప్పాడు ఆయన, నేను రాయాలని చెప్పి ప్రారంభించాలనుకున్నాడు, అయితే ఆయనకు సమయం లేదు. అంత ముఖ్యమైనటువంటి అధ్యాయం అనమాట ఇది, ఎందుకంటే సుఖదేవ గోస్వామి ఈ యొక్క వసంత ఋతువులో బృందావనాన్ని ఎంతో బాగా ఈ యొక్క కీర్తిస్తున్నారంట. ఈ యొక్క వర్షాకాలము, తర్వాత ఈ కంపేర్ చేస్తూ ఈ యొక్క సెలయేళ్ళుని, తర్వాత రకరకాలటువంటి ప్రకృతిని ఆయన కంపేర్ చేస్తూ ఈ బద్ధజీవికి ఏ విధంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందేదానికి కావాల్సినటువంటి తత్వాన్ని అంతా కూడా అక్కడ ఆయన ఇస్తున్నారంట ఈ అధ్యాయంలో. చాలా అద్భుతంగా ఉంది అధ్యాయం. కాబట్టి ప్రభుపాద వారు ఈ అధ్యాయాన్ని అందరికి ఇవ్వాలని చెప్పి అనుకున్నారు, అయితే ఆయనకు సమయం లేదు, ఆయన ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత తన శిష్యులు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఐ థింక్ పుస్తకం ఉండాలి, తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ అయింది, భాగవత జ్యోతి. దాన్ని భాగవత జ్యోతి అని చెప్పి అంటారనమాట. ఈ అధ్యాయమే భాగవత జ్యోతిగా మనకి పుస్తక రూపంలో వచ్చిందనమాట. అది ప్రభుపాద వారి యొక్క కోరిక, ఈ వసంత ఋతు వర్ణన బృందావనంలో చాలా అద్భుతంగా వివరించినారనమాట. ప్రతి ఒక్క ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయానికి మనకు ఒక తత్వాన్ని వివరిస్తున్నారనమాట అధ్యాయంలో సుఖదేవ గోస్వామి. ఒకవైపు బృందావనాన్ని కీర్తిస్తూ ఉన్నారు, ఇంకోవైపు మనల్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరిచేదానికోసము ఈ తత్వాన్ని కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఈ అధ్యాయంలో కూడా ఇక్కడ ఏమైంది, ఈ గోపబాలంతా కూడా తిరిగి వచ్చారనమాట ఈ యొక్క తన యొక్క గృహాలకి. వచ్చినప్పుడు వాళ్ళు దివ్యమైనటువంటి కృష్ణుని యొక్క చరణంతా కూడా వాళ్ళు చెప్తున్నారు, పెద్దవారికంతా కూడా, తల్లిదండ్రులకంతా కూడా చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ విధంగా దావాగ్నిని భక్షించడము కృష్ణుడు, అదేవిధంగా ఈ యొక్క ప్రళంబాసును సంహరించడం బలరాముడు, ఇవంతా కూడా వాళ్ళు వివరిస్తున్నారన్నమాట దాని పెద్దలకంతా కూడా, ఈ యొక్క బృందావనంలో జరిగినటువంటి విషయాలంతా కూడా. అది వినేసిన తర్వాత వీళ్ళేమనుకుంటున్నారు ఈ వ్రజవాసులంతా కూడా, ఓహో కృష్ణుడు బలరాముడు చాలా గొప్ప దేవతలేమో, మన వృందావనంలో జన్మించారేమో అని చెప్పి అనుకుంటున్నారు. వాళ్ళకి తెలియదు అనమాట వీళ్ళు దేవదేవుళ్ళు అని చెప్పి. దేవతలు చాలా మంది, దేవుళ్ళు చాలా మంది ఉన్నారనమాట, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, బట్ దేవదేవుడు మాత్రము ఒకరే. అది వాళ్ళకి ఈయన దేవదేవుడు అని చెప్పి వాళ్ళకి తెలియదు అనమాట. వాళ్ళు గుర్తించలేకపోయారు, అంటే వాళ్ళు భగవంతుని మీదటువంటి ప్రేమతో వాళ్ళు గుర్తించలేకపోయారు. వాళ్ళు అనుకున్నారనమాట ఈ కృష్ణ బలరాములు మన వృందానికి వచ్చినటువంటి గొప్ప దేవతలేమో అని చెప్పి భావిస్తున్నారనమాట. వీళ్ళు ఈ విధంగా లీలల్లో నిమగ్నమైనప్పటికీ ఈ యొక్క వసంత ఋతు అనేది వచ్చిందనమాట. ఈ వసంత ఋతువును ఈరోజు వివరిస్తున్నారు. ఈరోజు శ్లోకంలో ఇక్కడ ద స్కై వాజ్ దెన్ కవర్డ్ బై డెన్స్ బ్లూ క్లౌడ్స్ అకంపనీస్డ్ బై లైటనింగ్ అండ్ థండర్, దోస్ ద స్కై అండ్ ఇట్స్ నేచురల్ ఇల్యుమినేషన్ వేర్ కవర్డ్ ఇన్ ద సేమ్ వే దట్ స్పిరిచువల్ సోల్ ఇస్ కవర్డ్ బై ద 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే చూడండి, ఇక్కడ ఈ వసంతకాలము వర్షాకాలము దీంట్లో ఏమవుతుందంటే, మామూలుగా మేఘాలంతా మామూలుగా ఈ మిగిలినటువంటి ఈ ఋతువులంతా కూడా ఈ ఆకాశము అది స్వేచ్ఛగా ఎటువంటి మబ్బులు లేకుండా స్వేచ్ఛగా ఉంటుందన్నమాట, ఎటువంటి మబ్బులు అనేది ఉండదు. అయితే ఈ వర్ష మేఘాలు వచ్చినప్పుడు ఈ వసంతకాలంలో మేఘాలు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆకాశం అంతా కూడా ఏమవుతుంది, కవర్ అయిపోతుంది. మనకు ఆకాశము స్వచ్ఛమైనటువంటి ఆకాశం అనేది కనిపించదు. అయితే స్వచ్ఛమైన ఆకాశం అనేది ఆ మేఘాలకు వెలుపల ఉంటుంది అది. బట్ ఈ మేఘాలు అడ్డుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ స్వచ్ఛత అనేది కనిపించదు అనమాట. దాన్ని దేవునితో పోలుస్తున్నారంటే ఈ యొక్క బద్ధ జీవితం పోలుస్తున్నారనమాట. ఈ ఆకాశాన్ని బద్ధ జీవితం, ఆ యొక్క మేఘాలని గుణాలతో ఇక్కడ ఆచార్యులు వివరిస్తున్నారు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ ప్రత్యేకమైన ఆత్మ, ప్రతి ఒక్క ఆత్మ, ప్రతి ఒక్క జీవి ఎంతో పవిత్రమైనది ఆకాశంలాగా. ఎప్పుడైతే ఈ నల్లటి మేఘాలు వచ్చి ఆకాశాన్ని అవి అలుముకుంటాయో అప్పుడు ఆకాశం కనిపించదు, అంత చీకటిమయమైపోతుంది. అయితే ఆ మేఘాలకి ఆ మబ్బులకి ఆవల స్వచ్ఛమైనటువంటి ఆకాశం అనేది ఉంది. అక్కడ ఆ మేఘాలు ఉండడం వల్ల స్వచ్ఛమైనటువంటి ఆకాశం మనకు కనిపించడం లేదు. ఈ మేఘాలు గుణాలతో పోరుస్తున్నారనమాట. అంటే ఈ గుణాలను కానీ మనం తొలగించినట్లు, ఇప్పుడు మేఘాలు కానీ మనం తొలగిస్తే మళ్ళీ వర్షం అంతా పళ్ళి మేఘాలు వెళ్ళిపోయినాయి అనుకో, ఏమవుతుంది? మళ్ళీ స్వచ్ఛమైనటువంటి ఆకాశం అనేది మనకి కనిపిస్తుంది. మనము ఆకాశాన్ని మళ్ళీ తెచ్చి పెట్టాల్సిన పని లేదు. మేఘాలు వెళ్ళిపోతుంటేనే ఆకాశం అనేది అక్కడ. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కూడా ఇట్లా ఆలోచిస్తుంటాం, అవును నాలో పవిత్రత రావడం లేదే, పవిత్రత రావడం లేదని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. పవిత్రం అనేది మనం తెచ్చి పెట్టాల్సిన పని లేదు, అపవిత్రం తీసేస్తే చాలు అంతే. ఇప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఆ అందమైనటువంటి ఆ స్వచ్ఛతనాన్ని, ఆకాశంలో ఉన్నటువంటి పవిత్రతని, ఆ యొక్క ఎంతో నిర్మలత్వాన్ని మనం తెచ్చి పెట్టాల్సిన పని లేదు. ఈ మేఘాలు ఉన్నాయి కాబట్టి వాటిని కవర్ చేసింది అది. మేఘాలను తీసేస్తే ఏమవుతుంది? అది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట, మేఘాలు వెళ్ళిపోతుంటేనే. అదేవిధంగా మనం కూడా ప్రతి ఒక్క ఆత్మ, అదే ఇక్కడ శాస్త్రాలు వివరిస్తున్నారు. మనకు కొన్నిసార్లు మనం అనుకుంటుంటే నాకు పవిత్రత లేదు, నాకు పవిత్రత లేదు అని చెప్పి అనుకుంటున్నాం. ఆ పవిత్రతను మనం ఎక్కడి నుంచో తెచ్చి ఇక్కడ పెట్టాల్సిన పని లేదు, మనలోనే ఆ పవిత్రత అనేది ఉంది. అయితే ఈ అపవిత్రత అనేది కూడా అక్కడ ఉంది. ఈ అపవిత్రత ఏం చేసింది? పవిత్రతనే కవర్ చేస్తుంది. ఈ యొక్క ఆకాశాన్ని ఏ విధంగా మేఘాలు కప్పి ఉంచుతున్నాయో అదేవిధంగా ఈ యొక్క ఆత్మని, పవిత్రమైన ఆత్మని ఈ గుణాలు ఏం చేస్తున్నాయి? కవర్ చేస్తున్నాయి. వాటిని మనం ఏం చేయాలి? తప్పించాలి. అప్పుడు పవిత్రమైనటువంటి ఈ యొక్క సహజమైనటువంటి స్థితి అనేది మనకి కనిపిస్తుంది. భగవద్గీతలో కృష్ణ చెప్తున్నాడు, ఒక దైవీయేష గుణమయి మమ మాయ దురంతయ మామేమ ప్రపద్దంతే మాయామేమం తరంతితే. దైవీయేష గుణమయి. ఇంకొకటి మన ఇక్కడ గమనించాల్సిన విషయం, ఒకటి వచ్చి మనం గమనించాల్సింది పవిత్రత అనేది బయట నుంచి మనం తెచ్చుకోవాల్సిన పని లేదు, ఆత్మ సహజంగానే పవిత్రమైంది. అందుకే ప్రభుపాద వాళ్ళు ఎంతో కాన్ఫిడెన్స్కి వెళ్ళారనమాట అమెరికాకి వెళ్ళినప్పుడు. ఆయన తెలుసు వీళ్ళంతా కూడా పవిత్రులే, వీళ్ళ గుణాలున్నాయి, గుణాలు తీస్తే వీళ్ళు ఏమవుతారు? ప్రభుపాద వారికి ఆ యొక్క దాన్ని చూడగలుగుతున్నాడు ఆయన. మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కరిని బాహ్యంగా చూస్తాం మనం, ఇతను చాలా దిగజారినటువంటి వ్యక్తి, ఇతన్ని మనం మార్చలేము. కొన్నిసార్లు మనం ప్రచారంలో వెళ్తుంటాం అనమాట, వెళ్ళినప్పుడు దేనికి ఇతను వినడు ఇది మారడు అని చెప్పి అంటారనమాట. అంటే మనం ఏదో కృషి చేద్దాం అని అతనికి ఇచ్చినట్లు, మన ఏదో పవిత్రత అతనికి ఇచ్చినట్లు. మనం ఇవ్వాల్సిన పని అది పవిత్రతనే, అతనిలోనే ఉంది ఆ పవిత్రత. చిన్న పిల్లవాడు ఉంటాడు, చిన్న బిడ్డ పుడతాడనమాట, జన్మిస్తాడు. తల్లిదండ్రులు అతని నడకను అతనికి ఇస్తారా? లేదు అతనిలో ఉన్నటువంటి నడకని వాళ్ళు వెలికి తీస్తారా? వెలికి తీస్తారు. చిన్న పిల్లవాడు నడిచేది నేర్చుకుంటూ ఉంటాడు, మనం అతనికి నడక ఇవ్వడం లేదు. అతనికి మనం ఇస్తున్నామా నడిచేటువంటిది ఆ యొక్క విధానాన్ని? లేదు. అతనిలో ఉన్నటువంటి నడిచేటువంటి సామర్థ్యాన్ని ఏం చేస్తున్నాం? మనము బయట తెస్తున్నాం. ఇది గుర్తించాలి మనం. ఆ సామర్థ్యాన్ని మనం ఇవ్వడం లేదు, ఆ సామర్థ్యాన్ని మనం ఏం చేస్తున్నాము? వెలికి తీస్తున్నాం. అదేవిధంగా కృష్ణ చైతన్యాన్ని మనం ఇవ్వడం లేదు, కృష్ణ చైతన్యాన్ని మనం ఏం చేస్తున్నాము? వెలికి తీస్తున్నాం. అదేవిధంగా మనం కూడా కృష్ణ చైతన్యాన్ని తీసుకోవడం లేదు, మనలో ఉన్న కృష్ణ చైతన్యాన్ని మనం ఏం చేయాలి? వెలికి తీయాలి. ప్రచారం కూడా అంతే. ప్రభుపాదాలు అందుకే అంత ధైర్యంగా వెళ్ళారు, తెలుసు ఆయనకి వీళ్ళందరిలో కృష్ణ చైతన్యం ఉంది, వెలుగు తీయగలుగుతాను నేను. ఏ విధంగా? భగవంతుని యొక్క నామం ద్వారా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి మనలో కూడా ఈ యొక్క భక్తి అనేది ఉంది, మనలో కృష్ణ చైతన్యం అనేది ఉంది. దాన్ని ఏం చేయాలి? మనము భక్తుల యొక్క సాంగత్యంలో దాన్ని మనము శ్రవణాది చిత్తశుద్ధి అంటే ఈ శ్రవణము ఈ కీర్తనము ద్వారా మనం ఏం చేయాలి? దాన్ని చిత్తాన్ని క్లీన్ చేసుకుని ఈ గుణాలని ఎట్లా మేఘాన్ని క్లీన్ చేసుకుని ఎట్లా మనం తెచ్చుకుంటామో అట్లా మనం దాన్ని తెచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ చాలా కష్టమైతే ఈ గుణాలు అనేది చాలా కష్టమైనటువంటిది అనమాట. మేఘాలు అంత ఈజీగా మనం తీలేం. ఎంతో శక్తివంతమైనటువంటి గాలి వస్తే తప్పితే మేఘాలు మనము తెలియ, ఎంతో శక్తివంతమైన గాలి రావాలి అక్కడ. అదేవిధంగా కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, దైవేష గుణమయ్యి మమ్మ మాయ దురంతయ్య మామేమ ప్రపద్దంతే మాయామేమం తరంతితే. ఈ దైవేష గుణమయ్యి నా యొక్క మాయ, ఈ గుణాల చేత ఉన్నటువంటి మాయ దాటడానికి సఖ్యం కాదు. చాలా కష్టం అనమాట, చాలా ఎంతో. మనము ఈరోజు ఇప్పుడు మనం ఈ యొక్క హోలీ నేమ్ వీక్ జరుపుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భం కూడా అదే వచ్చింది. మనము భగవంతుని యొక్క నామం అనేది ఎంత శక్తివంతమైంది, భగవంతునికి శరణాగతి అంటే భగవంతుని యొక్క నామానికి శరణాగతి పొందాం. దైవేష గుణమయ్యి మమ మాయా దురంతయ్య మామేమ ప్రబద్ధంతే మాయామేమం తరంతితే. చాలా కష్టము, అయితే నాకు శరణాగతి పొందే. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే మనం ఈ యొక్క భాగవతంలో కానీ ఇతర పురాణాల్లో కానీ ఎంతో మంది ఎంతో ప్రయత్నం చేశారనమాట ఈ భక్తియుక్త సేవలు అభివృద్ధి చెందడం కోసం. లైక్ శ్రీమద్ భాగవతంలో అజామిన్ లేఖ లేదు చూడొచ్చు మనం. అతను కూడా మంచి సాధకుడు, అతను తండ్రి ఆజ్ఞ మేరకు అతను నడుచుకుంటూ ఉంటాడు, ఈ యొక్క ఈ అన్ని రకాలైన కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. అయితే ఈ గుణాలు అనేది ఎప్పుడు అవి ఎప్పటిస్తే తెలియదు. అతను ఒకరోజు ఏం చేస్తాడు, కృషాగ్రసానికి వెళ్తాడు, ఒక యొక్క స్త్రీని వేషం చూస్తాడు, ఆ వేషకు అతను బానిసయ్యి తన యొక్క మంచి గుణాలంతా కూడా కోల్పోతాడు. అయితే అతని యొక్క భగవంతుని యొక్క పూర్వం చేసినటువంటి సుకృతి వల్ల, పూర్వ ఆశ్రమంలో చేసిన సుకృతి వల్ల చివరి కొరుకు పేరు ఏం చేస్తారు, నారాయణ అని చెప్పి నామనిస్తారు. అదేం చేసింది అతనికి చివరిలో అతను మరణించేటప్పుడు నారాయణ అని చెప్పి అతను పిలిచారు. ఈ కథ అంతా మనకి స్టోరీ మనకందరికీ తెలుసు, ఈ లీల. ఆ విధంగా భగవంత్ ఈ గుణాలు చాలా కష్టమైనటువంటివి. అతను ఈ గుణాల చేత తమో గుణము రజోగుణం చేత ప్రభావితుడై పతనం అయిపోయినాడు. అయితే భగవంతుని యొక్క నామము, భగవంతుని యొక్క నామాన్ని స్మరించడం ద్వారా ఏమైంది, అతను సర్వ్ అయిపోయినాడు. అదేవిధంగా మనము ఇక్కడ తిరుపతికి సంబంధించి చూసినట్లయితే కూడా ఇక వెంకటేశ్వరం నీళ్ళలోకొని ఇప్పుడు ఈ యొక్క తిరుమల ఈ పర్వతానికి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పేరుంది. లైక్ త్రేతాయుగంలో అంజనాద్రి అంటారు, తర్వాత ఈ ద్వాపరయుగంలో వృషభాద్రి అని చెప్పి, ఈ కలియుగంలో వెంకటాద్రి అని చెప్పి అంటారు. దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉందన్నమాట, ఎందుకు వచ్చాయి పేరు అన్నదానికి. ఈవెన్ ఈ కలియుగంలో వెంకటాద్రి అని పేరు రావడానికి కారణము భగవంతుని యొక్క నామాన్ని. వెంకటాద్రి అంటే వెన్ అంటే పాపాలు, కట అంటే తొలగించేటువంటి, ఆద్రి అంటే పర్వతం. ఈ పాపాలను తొలగించేటువంటి పర్వతము అంది పర్వతం అన్నమాట. కాబట్టి ఈ పర్వతం దగ్గర ఎవరైతే హరినామ సంకీర్తనం చేస్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, వాళ్ళు ఏమవుతారు, ఈ గుణాల నుంచి బయటపడి త్రిగుణాల నుంచి వాళ్ళు ముక్తిని భగవంతుని యొక్క ధామానికి చేరుకుంటారు. ఇది ఎందుకు ఈ పేరు వచ్చింది, ఎందుకు ఇది ఎక్కడ దీన్ని నిరూపించారంటే, దీనికి సంబంధించి ఒక వృత్తాంతం ఉందన్నమాట శాస్త్రాల్లో. ఈ పద్మ పురాణంలో ఉంది, తర్వాత అనేక రకమైన పురాణాలంతా కూడా ఈ లీలలో వివరించారన్నమాట. మన దగ్గరలో ఉన్నటువంటి ఈ కాళహస్త్రి, కాళహస్త్రి పట్టణంలో ఒక మంచి బ్రాహ్మణుడు ఉండేవాడు, అతని పేరు వచ్చి పురంధర. చాలా గొప్ప బ్రాహ్మణుడు అతను, తన యొక్క బ్రాహ్మణ కార్యక్రమాలంతా కూడా బాగా ఆచరిస్తూ ఉంటాడన్నమాట. అతనికి సంతానం లేదు, అతను పుత్రుల కోసం ప్రయత్నం చేస్తున్నాడు, పుత్రుడు కావాలని చెప్పి. ఆయన భగవంతుని మీద ఆధారపడ్డాడు అనమాట, అన్ని పవిత్రమైనటువంటి కార్యం, అతని హృదయం కూడా ఎంతో పవిత్రమైందనమాట. అయితే చివరికి అతని యొక్క భగవంతుని యొక్క కృప వల్ల అతని ఒక పుత్రుడు జన్మించాడు. అతనికి వృద్ధ వయసు వచ్చేటప్పటికి జన్మించాడనమాట. అతని పుత్రుని పేరు మాధవ అని చెప్పి పెట్టాడనమాట. అందరు బ్రాహ్మణులంతా పిలిచి బంధువులంతా కూడా అతనికి నామకరణం చేశాడనమాట, మాధవుడు అని చెప్పి. ఈ మాధవుని కూడా అతను ఎంతో జాగ్రత్తగా పంచుతున్నాడు, నామకరణ శాస్త్ర వ్యక్తంగా పెట్టాడు, తర్వాత అతనికి అన్ని రకాలటువంటి ఆచరించే విధానాలంతా నేర్పించాడు. ఈ యొక్క బాలుడు పెరుగుతున్నాడనమాట, పెరిగే కొద్దికి అతనికి ఎంతో తేజస్తో ఉన్నాడు. అతను ఇంకో సూర్యుడి మాధవుడు ఉన్నాడనమాట. అతనికి తేజస్ ఎట్లుందంటే రెండవ సూర్యుడి మాధవుడు ఉన్నాడు ఈ మాధవుడు. అతను ప్రతిరోజు పంచవిధ యజ్ఞాలు చేసేవాడు. మామూలుగా మన శాస్త్రాలు చెప్పడం జరిగింది, గృహస్థులు కానీ నిజమైనటువంటి బ్రాహ్మణ ఉన్నటువంటి వాళ్ళు పంచవిధ యజ్ఞాలు చేయాలన్నమాట. వాటిని యొక్క పితృయజ్ఞము, తర్వాత ఋషి యజ్ఞము, తర్వాత భూత యజ్ఞము, తర్వాత ఆ యొక్క నృయజ్ఞము అనేటువంటి ఈ పంచవిధ యజ్ఞాలంతా కూడా అతను ఆచరించాలి. ఈ ఐదు రకాల యజ్ఞాలు అనమాట ఇంతకుముందు ఆచరించేవాళ్ళు. ఈ కలియుగంలో అది వీలు కాదు మనకి. ఇంతకుముందు అయితే వాళ్ళు ఎంతో పవిత్రంగా ఈ యజ్ఞాలను ఆచరించి ఈ రుణాల నుంచి బయటపడేవాడు. ఎందుకు? ఈ యొక్క పితృయజ్ఞం చేయాలంటే పితృలకు వాళ్ళు రుణపడి ఉంటారు. కాబట్టి ఆ యజ్ఞం చేస్తే ఏమవుతుంది? వాళ్ళకి ఆ రుణం అనేది వెళ్ళిపోదు. అదేవిధంగా భూతయజ్ఞం. భూతయజ్ఞం అంటే రోజు మనం తింటూ ఉంటాం ఆహారాన్ని. అంటే ఆహారం అనేది అది జీవులే. ధాన్యం తినడం కానీ ఫలాలు తినడం కానీ అంతా కూడా అవి తీసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి వాటికి కూడా మనము రుణపడి ఉంటాం. కాబట్టి వాటి కోసం ఏం చేయాలి? భూతయజ్ఞం చేయాలి. ఋషియజ్ఞం. ఋషియజ్ఞం ఎందుకు చేయాలంటే అది ఆ ఈ యొక్క ఋషులంతా కూడా మన జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానం అనేది మనం వాళ్ళకేం సేవ చేయలేదు, రుణం అనేది ఉంటుంది, వాళ్ళ కోసం మనము చేయాలి. తర్వాత నృయజ్ఞం అంటే రాజు. రాజు కోసం యజ్ఞం చేయాలి. రాజు అన్ని రకాలటువంటి సౌకర్యాలు మనకి ఆయన ఇస్తుంటాడు అనమాట. దానికోసం కూడా మనము యజ్ఞం, ఇట్లా పంచమ యజ్ఞాలని రుణాల కోసం చేసేవాళ్ళు అనమాట. ఇట్లా ఐదు రకాల యజ్ఞాలు చేస్తే వాళ్ళకి రుణం అనేది పోయేది. ఈ కలియుగంలో అది మనం చేయలేం. అది వీలు కాదు. అందరికీ ఆ చేసేటువంటి విధానం తెలియదు, ఆ పద్ధతి కూడా మనకు తెలియదు అనమాట. అందుకని చైతన్య మహాప్రభు ఏం చేశారంటే హరినామ సంకీర్తన ఇచ్చారు. ముకుంద భగవంతుని యొక్క ముకుందునికి ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళకి ఈ రెండు రుణాలకంతా కూడా మనం యజ్ఞాలను చేయాల్సిన పని లేదు. అన్నిటికంటే యజ్ఞం. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, యజ్ఞానం జపయజ్ఞోస్మి. అన్ని యజ్ఞాల యొక్క పవిత్రమైన యజ్ఞం వచ్చి జపయజ్ఞం, హరినామ సంకీర్తన యజ్ఞం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ఇవి మనం చేయలేం. కాబట్టి ఈ పద్ధతి ప్రకారము చైతన్య మహాప్రభు ఏం చేశారు? మనకి హరినామ సంకీర్తన ఇచ్చారు. ఇది చేసినట్లయితే ఈ ఐదు యజ్ఞాలు చేసిన దానికంటే ఇంకా ఉత్తమమైందనమాట. అయితే ఈ బ్రాహ్మణుడు ఇతను మాధవుడు ఏం చేస్తున్నాడు? ఐదు రకాల యజ్ఞాలు చేస్తున్నాడు. తండ్రి ప్రకారం చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నాడు. అంత ఎంతో అతని తేజస్సు, ఎంతో తేజస్సుతో ఉందనమాట అతని ముఖమంతా కూడా. తర్వాత అతనికి యుక్త వయసు వచ్చింది. తండ్రి ఏం చేశాడు? వేదాల ప్రకారము శాస్త్రాల ప్రకారము ఒక స్త్రీని, చిత్రలేఖ అనేటువంటి స్త్రీని ఇచ్చి అతనికి వివాహం చేశాడనమాట. ఆమె కూడా ఎంతో పవిత్రురాలు, పాతివ్రతను కలిగినటువంటి స్త్రీ అనమాట. ఆమె కూడా బ్రాహ్మణ స్త్రీ. ఆమెనిచ్చి వివాహం చేశాడు ఈ మాధవునికి. ఆమె ఎంతో పవిత్రురాలు. భర్త ఆహారాన్ని భుజించిన తర్వాత ఆమె ఆహారాన్ని భుజించేది, అతను నిద్రపోయిన తర్వాత ఆమె నిద్రించేది అనమాట. ఇది వ్రతం. పాతివ్రతంలో వ్రతాల్లో ఇది కొన్ని అనమాట. అంటే భర్త భుజించిన తర్వాత భుజించడము, భర్త నిద్రించిన తర్వాత నిద్రించడం, ఇది వ్రతం అనమాట. ఇది ఎంతో పవిత్రంగా జీవిస్తుంది ఆమె. ఈ మాధవుడు కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఇదే విధంగా వసంతకాలం వచ్చిందనమాట. వృందావనంలో ఏ విధంగా వసంతకాలం వచ్చిందో అతనికి వసంతకాలం వచ్చింది. అతను ఒకరోజు అరణ్యానికి వెళ్ళాడు. తన పత్ని అతని ఇద్దరు నీటి కోసం వెళ్ళారనమాట బావి దగ్గరికి. అక్కడ ఒక స్త్రీని చూశాడనమాట. ఒక కులత అంటే ఒక వేశ్యరాలంటువంటి స్త్రీని చూశాడనమాట. చూసినప్పుడు అతనికి మనసంతా కూడా అతనికి సంచలనం ఏర్పడింది. గుణాలకి అతను లోనైనాడు. భగవదేవుడు కృష్ణ చెప్తున్నాడు, దైవేశ గుణమయ్యి మమ మాయ దురంతయ. అతనికి ఆ స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకోవాలన్నటువంటి కోరిక అతనికి కలిగిందనమాట. తన భార్యకి ఏం చెప్పాడు? నువ్వు దయచేసి గృహానికి వెళ్ళు, నేను కొన్ని కార్యక్రమాలను ఇక్కడ చూసుకుని వస్తానని చెప్పి ఆమెను పంపించేస్తాను. ఈ కులత దగ్గరికి వెళ్ళాడనమాట. ఈ స్త్రీ దగ్గరికి వెళ్ళి అతను దగ్గరికి వెళ్ళి ఆమెను కోరుకున్నానమాట, నా పత్నిగా నువ్వు రావాలని చెప్పి. ఆమె కూడా శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి అనమాట. ఇంతకుముందు కాలంలో ఇంత డిగ్రేషన్ లేదు, ఇంత దిగజారినటువంటి వ్యక్తులు లేరనమాట. అప్పుడు ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదనమాట. ఆమె ఏం చేసింది? అతను చెప్తుందనమాట, నువ్వు ఎంతో పవిత్రమైనటువంటి బ్రాహ్మణుడివి, నువ్వు నన్ను స్పర్శించకూడదు, నన్ను తాకకూడదు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎంతో పద్ధతి ప్రకారము, గర్భధానం ప్రకారము నువ్వు నీ యొక్క తల్లి గర్భంలోకి ప్రవేశించావు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీ తండ్రి ఏం చేశాడు? నీ పవిత్రత కోసము ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాల్లో హోమాలంతా కూడా నిర్వర్తించాడు. తర్వాత నువ్వు జన్మించిన తర్వాత నీకు శాస్త్రోపకారము, అన్నదాన సంస్కారము, నామకరణ సంస్కారము అనేది జరిగింది. తర్వాత యజ్ఞోపయోగం జరిగింది. ఎంతో నీ నోట్లో ఎప్పుడు ఈ యొక్క భగవంతుని యొక్క నామం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామ సంకీర్తన వస్తూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు భగవంతుని యొక్క మందిరానికి వెళ్తూ ఉంటావు, నీ చేతులతో భగవంతుని యొక్క మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉంటావు, భక్తులను స్పర్శిస్తూ ఉంటావు, భగవంతుని యొక్క శుభప్రదమైనటువంటి ఈ యొక్క వస్తువుల్ని తాగుతూ ఉంటావు, ఎప్పుడు భగవంతుని యొక్క నామాల్ని భగవంతుని యొక్క లీలలను వింటుంటావు. అయితే నా పరిస్థితి అట్ల కాదు. నా తల్లి నన్ను ఏ విధంగా జన్మ తీసుకుందో నాకు తెలియదు. నేను ఈ యొక్క అదే విధంగా ఆహారం, నేను తినేటువంటి ఆహారం అంతా కూడా మాంసము మద్యము రకరకాలంటే అభక్షానంతా నేను భక్షిస్తున్నాను. నేను మాట్లాడేటువంటి మాటలంతా కూడా ఈ భౌతికమైనటువంటి ఎందుకు ఉపయోగం లేనటువంటి వ్యర్థ మాటలంతా మాట్లాడుతూ ఉంటాను. నేను నడిచేటువంటి ప్రదేశాలంతా కూడా ఎంతో పాపభూయిష్టమైనటువంటి ప్రదేశాలకు నేను నడుచుకుంటూ వెళ్తుంటాను. నేను చేసేటువంటి ప్రతి పని నా చేతులతో కానీ నా కాళ్ళతో కానీ నా చెవులతో కానీ అంతా కూడా ఎంతో అశుభ్రమైనటువంటివి. కాబట్టి ఈ పవిత్రతకి ఈ అపవిత్రతకి సంబంధం అనేది ఉండకూడదు అనేసి ఆంబోధం చేస్తుంది అన్నమాట. మరి దేవతలు కూడా చెప్తుంది, ఓ దేవతలు చూడండి, ఈ బ్రాహ్మణుడు ఎంత పవిత్రుడు, నాతో సంబంధాన్ని నిలబెట్టుకుని అపవిత్ర అయిపోతున్నాడు, అతను కాపాడండి అని చెప్పి ప్రార్థిస్తుంది. అయినా కానీ మాధవుడు ఏం చేస్తున్నాడు, దైవేశ గుణమై అది మాయనది ఎంతో బలత్కారమైనమాట. అతను ఆమెను వివాహం చేసుకున్నాడు అనమాట. వివాహం చేసుకున్న తర్వాత ఆమె చెప్పిందనమాట, నువ్వు బ్రాహ్మణుగా ఉండి నన్ను వివాహం చేసుకున్నావు కాబట్టి నువ్వు ఇంకా బ్రాహ్మణుగా ఉండడానికి అర్హత లేదు, దయవుంచి నీ యజ్ఞోపవీతాన్ని తీసేయండి. తీసేశాడు అతను. తీసి ఆమెతో పాటు ఈ మాంసాన్ని భుజించడము మద్యాన్ని సేవించడము అలవాటు చేసుకునేసి మళ్ళీ ఆ ప్రదేశం ఉండేదనమాట. వాళ్ళు నేరుగా కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోయారనమాట. కాళహస్తిని వదిలేసి కృష్ణానది దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ అతను జీవిస్తున్నాడు. ఈ కాలం అనేది ఎంతో భయంకరమైంది. ఈ కాలగర్భంలో ఎవరైనా కానీ నాశనం కావాల్సింది. కొంతకాలానికి ఏమైంది, ఈ స్త్రీ మరణించింది. అతను ఎవరితో వివాహం చేసుకున్నాడో ఆ యొక్క వేశ్య మరణించిందనమాట. అప్పుడు అతనికి మళ్ళీ ఏమైంది, దిగులు కలిగిందనమాట. బాధ చెందుతున్నాడు, దేశమంతా తిరుగుతున్నాడనమాట. తిరుగుతూ కొంతమంది భక్తుల బృందం ఈ వెంకటాచలానికి వస్తూ ఉన్నారనమాట, శ్రీనివాసుని దర్శించడం కోసం. భగవంతుని యొక్క ఏర్పాటు చేత విధివశత చేత వాళ్ళని కలిశారనమాట. అతను మళ్ళీ మాధవుడు వాళ్ళతో పాటు నడుచుకుంటూ వచ్చారనమాట. నేరుగా వాళ్ళకి కపిలతీర్థం దగ్గరికి వచ్చారనమాట. కపిలతీర్థం దగ్గరికి వచ్చి వాళ్ళు అక్కడ స్నానాన్ని చేశారు. స్నానం చేసి పితృలకు పిండాన్ని పెట్టారనమాట. ఇతని దగ్గర ఏం లేదు, మాధవ దగ్గర పిండాన్ని పెట్టడానికి ఏమి లేదు. మట్టితో తయారు చేశారు కొన్ని పిండాలని. తయారు చేసి అతను కూడా ఏం చేశారు, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి పూర్వ ఆశ్రమంలో అతనికి కొద్ది జ్ఞానం కూడా ఉంది, బ్రాహ్మణత్వం ఉంది అతనికి. ఆ మట్టితో ఏం చేశాడు, పిండాన్ని భగవంతునికి సమర్పించాడు. అతనికి అన్ని పాపాలు కూడా తొలగిపోయాయి అనమాట. అది కపిలతీర్థము ఉన్నటువంటి ప్రాముఖ్యత. అక్కడ ఈ భగవంతునికి ఈ యొక్క అర్పించినటువంటి విష్ణువుకి పిండాలని అన్ని రకాలటువంటి పాపాలు కూడా ఈవెన్ మట్టితో చేసి అర్పించినా గానీ తొలగిపోతుంది అనమాట. అక్కడ స్నానాన్ని ఆచరించాడు, ఈ మట్టితో పిండాన్ని అర్పించాడు, అతనికి అన్ని పాపాలు సమసిపోయాయి. ఈవెన్ వాళ్ళ పితృదేవతలంతా కూడా వైకుంఠానికి వెళ్ళిపోయారనమాట, ఆ సర్పాన్ని అర్పించడం ద్వారా, నారాయణునికి అర్పించడం ద్వారా. తర్వాత అక్కడి నుంచి వాళ్ళంతా కూడా బయలుదేరి భగవంతుని యొక్క నామాన్ని జపించుకుంటూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, గోవింద నామాన్ని హరినామాన్ని జపించుకుంటూ ఈ యొక్క రాజులు వాళ్ళ సేవకులు భక్తులు అంతా కలిసి ఈ పర్వతం దగ్గరికి వచ్చారనమాట. వచ్చి వాళ్ళు అధిరోహించడం ప్రారంభించారు. ఈ మాధవుడు వాళ్ళతో కూడా వెళ్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే ఆ యొక్క పర్వతాన్ని తాకాడు, అతను శరీరంలో ఉన్నటువంటి పాపాలంతా కూడా గజ 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 వణుకుతున్నాయన్నమాట. మామూలుగా చలికి కొన్నిసార్లు మనం చూస్తే బయట కొన్ని జంతువులు వణుకుతూ ఉంటాయన్నమాట. మనం కూడా వణుకుతుంటాం చలికి, ఎట్లా వణుకుతాం, గడగడగడగడ వణుకుతాం ఎక్కువ చలొచ్చు. అట్లా అతను పర్వతాన్ని తాకంగానే ఈ పాపాలంతా వణుకుతున్నాయన్నమాట, గడగడ గడగడ వణుకుతున్నాయన్నమాట. ఆ యొక్క అగ్ని అనేది ఉత్పన్నమైంది అతని యొక్క శరీరంలో నుంచి. ఆ అగ్ని ఏం చేసింది, ఈ పాపాలంతా కూడా కాల్చి పడేసింది. ఈ వాసన ముల్లోకాలను ఆవరించేసింది అనమాట. ఈ పాపాలను కాలినటువంటి వాసన, ఈ దుర్గంధం, ఈవెన్ బ్రహ్మదేవుడు శివుడు కూడా ఆశ్చర్యపోతుంది, ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన, చెడు వాసన అని చెప్పి వాళ్ళు వెతుకుతున్నారు ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి. వాళ్ళకి అర్థమైంది ఈ వెంకటాచల ఇక్కడ పర్వతం దగ్గర నుంచి వస్తుంది. వాళ్ళు చూస్తే ఈ మానవుని యొక్క శరీరం అంతా కూడా ఎంతో దివ్యంగా మారిపోయింది అనమాట. అదెంతో పాపాత్ముడు అక్కడ ఈ పర్వతాన్ని తాకంగానే భగవంతుని యొక్క నామాన్ని జపించడంగానే హరినామాన్ని ఆ పాపాలంతా కూడా ఏమైనాయి, గజగజ వణుకుతూ ఆ వేడిలో భస్మమైపోయినాయి. అతను ఎంతో పవిత్రుడిగా మారిపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ యొక్క మాధవుని మీద పుష్పాన్ని కురిపించాడు. కురిపించి నువ్వెంతో భాగ్యమైన జీవుడు నువ్వు, ఈరోజు నీకు భగవంతుని కృప అనేది నీకు లభించింది, నారాయణ కృప, భగవంతుని యొక్క నామం అంత శక్తివంతమైంది, అజామిలను ఏ విధంగా నారాయణ రక్షించాడో ఈ రోజు నిన్ను ఈ శ్రీనివాసుడు నిన్ను రక్షించాడు అని చెప్పి ఆయన్ను గ్లోరిఫై చేస్తున్నాడు అనమాట బ్రహ్మదేవుడు. తర్వాత ఆయన సూచన కూడా ఇచ్చాడు, నువ్వు నేరుగా వెళ్లి అక్కడ స్వామివారి పుష్కరంలో స్నానం చేసి ఆ యొక్క వరాహ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత నువ్వు శరీరాన్ని వదిలేయి, తర్వాత జన్మలో నీకు ఇంకా ఉన్నతమైనటువంటి జన్మ వస్తుంది, నువ్వు ఈ యొక్క లక్ష్మీదేవికి తండ్రిగా ఆకాశరాజుగా నువ్వు జన్మ తీసుకుంటావు అని చెప్పి ఆయన వరమిచ్చాడు. ఈ ఆకాశరాజే మాధవుడు, మాధవుడే ఆకాశరాజుగా వచ్చాడనమాట. ఇది పద్మపురాణంలో విరుస్తున్నమాట. ఎందుకు ఇల్లు చెప్పడం జరిగిందంటే, భగవంతుని యొక్క నామం అనేది అంత శక్తివంతమైంది, భగవంతుని యొక్క భక్తియుక్త సేవ అనేది అంత పవిత్రమైంది. మనం గాని ఆ హృదయాన్ని, మన చైతన్య మహాప్రభు చెప్పినట్లు మనం త్రినోదపి సునిచైన తరవర సహిస్తున్నా అమానీనామానదైన కీర్తనీయ సదాహరి. ఇక మనం ఆ యొక్క భావనలో కానీ మనం జన్మించినట్లయితే గనా ఈ గుణాల ప్రభావం నుంచి మనం దూరం అవుతాం. భగవంతునికి శరణాగతిగా మనం చెప్పిన భగవద్గీత ఏం చెప్తున్నాడు, మామేవ ప్రబద్ధంతే మాయామేమం తరంతితే, నన్ను శరణాగతి పొందితే ఈ మాయ నుంచి గుణాల నుంచి నేను తప్పిస్తానంటున్నాడు. శరణాగతి పొందేటువంటి మార్గము చైతన్య మహాప్రభు మనకి ఇస్తున్నాడు. ఏ విధంగా శరణాగతి పొందాలి? తృణదపిస్తునొచ్చేనా తరువరి వసహిష్ణ అమానైన మానదైన కీర్తనీయ సదా. మనము ఓర్పుతో చెట్టు కంటే ఈ గడ్డిపోచు కంటే వినయాన్ని, వృక్షం కంటే ఎక్కువ ఓర్పుని కలిగి ఉండి మనం ఇతరుల నుంచి గౌరవాన్ని తీసుకోకుండా వాళ్ళకే గౌరవం ఇస్తూ మనం ఈ యొక్క హరినామ సంకీర్తనని చేయాలి. అప్పుడు మన హరినామ సంకీర్తనం చేస్తున్నాం కాదనడం లేదు, బట్ ఈ భావనలో చేయాలి. ఇతరులకు గౌరవాన్ని ఇస్తూ మన గౌరవాన్ని ఆశించుకోవాలి. లైక్ చైతన్య మహాప్రభు ఎప్పుడు ఆయన ఆచార్యులు మనకు ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళు చెప్పడమే కాదు, మహాప్రభు ఆయన చేసి చూపించారనమాట. ప్రకాశానంద సరస్వతి ఆల్ మాయావాది సన్యాసి అంతా కూడా అందరూ ఉన్నప్పుడు ఇక ప్రయాగ దగ్గర చైతన్య మహాప్రభు వాళ్ళంతా ఉన్నతమైనటువంటి ఆశ్రమంలో కూర్చోన్నారనమాట. మహాప్రభు వెళ్ళి వాళ్ళు కాలు కలిగేటువంటి ప్రదేశంలో కూర్చున్నారనమాట. ఆయన తేజస్సు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఈ సన్యాసులంతా కూడా ఆయన చేపట్టి ప్రకాశానంద సరస్వతి అప్పట్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని సన్యాసులు కూడా ఆయన గురువు ఆచార్యుడు. ఆయన లేచి వచ్చి చైతన్య మహాప్రభుని తీసుకెళ్లి ఆయన పక్కన కూర్చుని పెట్టుకుంటారనమాట. కూర్చుని పెట్టి అడుగుతాడు, ఏమైంది, ఎందుకు మీరు అక్కడ కూర్చున్నారు అంటే అప్పుడు చెప్తారనమాట, నా గురువు నాకు చెప్పాడు నేను ఎందుకు ఉపయోగం లేని వాడిని చెప్పి, వేదాధ్యానికి నేను పనికిరాను కాబట్టి నన్ను కృష్ణనామం జపించమన్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. అయితే నేను ఇట్లా జపిస్తూ ఉన్నాను, దాని మీద నాకు ఆకర్షణ ఏర్పడింది, ఎంతో ఆనందంగా ఉన్నాను అని చెప్పి మహాప్రభు చెప్పారు. ఆయన వినయాన్ని ఆయన యొక్క నమ్మకాన్ని చూసి వాళ్ళంతా కూడా హరినామ సంకేతం తీసుకున్నారు. అదేవిధంగా హరిదాస్ ఠాకూర్, హరిదాస్ ఠాకూర్ ఆయన 24 ప్రదేశాల్లో మార్కెట్ ప్లేస్ ఆయన కొడతారనమాట, నిందిస్తారు జపం చేయకూడదని చెప్పి. అయితే వాళ్ళందరూ కొడుతూ ఉన్నట్లయితే హరిదాస్ ఠాకూర్ ఏం చేస్తున్నాడు, లోపల ఏం చేస్తున్నాడు, ఆయన హృదయంలో భగవంతుని ప్రార్థిస్తున్నాడు, ఓ కృష్ణ ఓ గోవింద, వీళ్ళు అమాయకులు, వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకే తెలియదు, దయవుంచి వాళ్ళకి క్షమించు అని చెప్పి చెప్పారు. యాక్చువల్లీ ఒక సందర్భంలో మహాప్రభు చెప్తారనమాట, నేను చాలా ఉగ్రరూపాన్ని దాల్చాను, నరసింహ దేవునికి ఎంతటి ఉగ్రహాన్ని నరసింహ రూపాన్ని తీసుకున్నాడు చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ సంహరించడానికి. అయితే ఇతను ప్రార్థన చేస్తున్నాడు కదా వాళ్ళకి క్షమించాననేసి, కాబట్టి మహాప్రభు ఏం చేయలేకపోయాడు ఆయన. అందుకని ఏం చేశారంటే మహాప్రభు ఆ దెబ్బలంతా కూడా మహాప్రభు తీసుకున్నాడంట. ఆయన వైపు చూపిస్తారనమాట భక్తులకంతా కూడా చూడండి అని చెప్పి, ఆయనకు వాళ్ళు ఏదైతే కొట్టారో ఆ కొరడా దెబ్బలంతా కూడా మహాప్రభు తీసుకునేశారనమాట. యాక్చువల్లీ వాళ్ళు సంహరించాలనుకున్నాడు ఆయన. అయితే ఈయన ప్రార్థిస్తున్నాడు హరిదాస్ ఠాకూర్ వినయంతో, అంటే ఇది గౌరవం ఇవ్వడం అంటే. మహాప్రభు అందరికి గౌరవిస్తున్నాడు, ఆయన గౌరవాన్ని తీసుకోవడం లేదు. అదేవిధంగా హరిదాస్ ఠాకూర్ వాళ్ళు అవమానించిన కానీ ఏం చేస్తున్నాడు, వాళ్ళ కోసం ఆయన ప్రార్థిస్తున్నాడు. మహాప్రభు అందుకని ఏం చేయలేకపోయాడు వాళ్ళని, ఆ దెబ్బలు తీసుకునేశారు ఆయన. అదేవిధంగా మన కానీ రామానుజాచార్యం చూసినట్లయితే కనుక రామానుజాచార్య చాలా గొప్ప వ్యక్తి, ఆయన వెరీ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన శిష్యుడు ఉన్నాడు రామానుజాచార్య సంబంధించి ఎన్నో లీలలు ఉన్నాయి, మనం టైం లేదు కాబట్టి ఒక చిన్న లీల ఉంది. పరాసర భట్ట అనేసి తర్వాత ఆచార్యుడు శ్రీ సాంప్రదాయంలో, తర్వాత ఆచార్యుడు వచ్చి పరాసర భట్ట. ఆయన కురేష యొక్క కుమారుడు, కురేష అనే ఆయన వ్యక్తి కూడా రామానుజాచార్య తన సన్నిహితుడు. తర్వాత ఆచార్యుడుగా ఏం చేస్తారంటే ఈ పరాసర భట్టను పెడతారనమాట రామానుజాచార్య. ఆయన కూడా వెరీ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ, వెరీ గ్రేట్ పర్సనాలిటీ, ఆయన వెరీ గొప్ప, చాలా గొప్ప వ్యక్తి, మంచి గుణాలంటే వ్యక్తి. ఆయన ఒకరోజు ప్రవచనం ఇస్తూ ఉంటాడు ఆశ్రమం కూర్చొనే, ప్రవచనం ఇస్తూ ఉంటాడు. కొన్ని వేల మంది భక్తులు భగవంతుని యొక్క లీలలు వింటూ ఉంటారనమాట. శ్రీరంగంలో జరిగిందనమాట ఇది. ఒక వ్యక్తి లేచి అతన్ని దూషిస్తూ ఉంటారు, పరాశర భట్టని, చెడు మాటలంతా అంటూ ఉంటారనమాట, భయంకరమైన చెడు మాటలు. ఆయన ఆచార్యుడు ఆ వ్యక్తి లేచి అసూయతో ఆయన నిందిస్తున్నాడు, తిరుతున్నాడు. ఈయన వింటున్నాడు ఆశ్రమం కూర్చోన్నాడు, వింటున్నాడు వాళ్ళు తిరుతున్నాడు వింటున్నాడు. అతను తిట్టేసిన తర్వాత ఈయన లేచాడనమాట. లేచి అక్కడున్నటువంటి ఒక పల్లెం నిండా పుష్పాలని ఫలాల్ని అంత తీసుకుని అతనికిచ్చి మంచి వస్త్రంతో, భగవంతుని యొక్క శేష వస్త్రంతో అతన్ని గౌరవించాడనమాట, సన్మానం చేశాడు. అక్కడ భక్తులకంతా అర్థం కాలేదు ఏమైందో, ఎందుకని చేస్తున్నాడు పరాసర భట్ట ఆచార్యుడు అతను. యాక్చువల్ మనం అయితే ఏం చేస్తాము, ఏమైనా మనం ప్రచారం చేసేటప్పుడు ఏమన్నా మనం తిట్టారనుకో, ఒకవేళ మనకు వినయం ఉన్నా కానీ చూడు ఇతను నన్ను తిడుతున్నాడు, నేను ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు ఏమనుకోవాలి నన్ని, నేను శిక్షణ ఇస్తున్నాను కదా, వాళ్ళ దగ్గర నన్ను గౌరవం కాపాడాలి కదా అని చెప్పి మనం తిరగబడతామన్నమాట. ఒకవేళ గ్రాస్గా లేకపోయినా సడల్ గా కూడా కొన్నిసార్లు అట్లే భావిస్తాం మనం, నేను శిక్షణ ఇస్తున్నాను, శిక్షణ ఇచ్చేటప్పుడు వేరే వాళ్ళు నన్ను తిట్టినట్టయితే నా గౌరవం ఏమవుతుంది? నేను చెప్పేటువంటి విషయాలు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? ఇవన్నీ ఆయన ఆచార్యుడు, శిష్యుల ముందరంతా తిడుతున్నాడు అనమాట. అతను ఆయన భావించలేదు నా గౌరవం ఏమని చెప్పి ఆయన భావించడం లేదనమాట. ఆయన అతను గౌరవిస్తున్నాడు, తిరిగి ఆయన మళ్ళీ గౌరవిస్తున్నాడు. శిష్యులకంత ఆశ్చర్యం అయిపోయింది. శిష్యులు లేచి నిలబడి వినయంతో అడిగారనమాట, అవును అతను అట్లా దిశిస్తున్నాడు, ఎందుకు మీరు ఆ విధంగా అతన్ని గౌరవిస్తున్నారు అని చెప్పాడు కనమాట. అప్పుడు ఆయన చెప్పాడనమాట వినయంతో, నేను నా గురువు యొక్క ఆజ్ఞ ప్రకారము వేసాసన మీద కూర్చొని మూడు చేయాలి. నేను ఒకటొచ్చి భగవంతుని కీర్తించడము, రెండొచ్చి భక్తుల్ని కీర్తించడము, మూడొచ్చి నా తప్పులు నేను ఎత్తి చూపించడం. అయితే నేను భక్తుల్ని కీర్తించే దాంట్లో, భగవంతుని కీర్తించే దాంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయాను. నా తప్పులు ఎత్తి నేను చూపించలేదు. ఆ పని అతను చేస్తున్నాడు, అందుకని అతన్ని గౌరవిస్తున్నాను అని చెప్పి. అంటే ఇక్కడ ఇది చైతన్య మహాప్రభు చెప్పినటువంటి శ్లోకానికి మంచి ఉదాహరణ. నువ్వు గౌరవాన్ని ఆశించద్దు, ఇతరులు నువ్వు గౌరవము ఇవ్వు. ఈయన గౌరవాన్ని ఆశించలా, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఒకవేళ ఆయన అవమానపరిచినా ఆయన ఏం చేస్తున్నాడు, అతన్ని గౌరవిస్తున్నాడు. ఆ స్థాయిలో ఉన్నప్పుడే మనం పవిత్రంగా హరినామ సంకీర్తనని చేయగలం. లేకపోతే హరినామ సంకీర్తనం చాలా శక్తివంతమైంది, అది మనకు సహాయం చేస్తుంది. అయితే పవిత్రంగా మనం జపం చేయాలంటే, పూర్తి శుద్ధనామాన్ని జపం చేయాలంటే ఈ విధమైనటువంటి చైతన్యంతో మనము చేయగలము. ఆయన చూడు, ఆయన ఎంత గ్రేట్ పర్సన్, ఆయన ఎంత గొప్ప వ్యక్తి. ఆయన ఆ విధంగా తీసుకున్నాడు మరి దాన్ని. నా యొక్క పనిని అతను చేస్తున్నాడు, నా యొక్క తప్పులు ఎత్తేటువంటి ఆ పనిని ఆయన చేస్తున్నాడు, కాబట్టి నేను ఆయన్ను గౌరవిస్తున్నాను. ఇటువంటి భావన దీన్నే ఆచరణ అంటారు. మనం కొన్నిసార్లు మనం చేసేటప్పుడు చెప్పేటప్పుడు మనం ఆచరించే ప్రచారం చేయాలని చెప్పి చెప్తుంటాం. ఆచరణ అంటే ప్రవర్తన. ఆచరణ అంటే మనం మంగళారతికి రావడము, పదహారమాలు జపం చేయడము, తిలకాన్ని ధరించడం, ఇదంతా కూడా ఆచరణే. మన ప్రవర్తన కూడా అది ఆచరణ. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, ఇతర భక్తులతో ఎట్లా మనము ప్రవర్తిస్తున్నాం, ఇతరులకు ఎట్లా మన గౌరవాన్ని ఇస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. అప్పుడు భగవంతుని యొక్క నామం అనేది ఎంతో శక్తివంతమవుతుంది. మనము ఈ గుణాల నుంచి మనము బయటపడగలము, మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాము. లేకపోతే కనుక ఈ గుణాల నుంచి బయటపడేది చాలా కష్టం. కాబట్టి మనం దీనికి కూడా మహాప్రభు ఏం చేశాడు, నువ్వు ఇటువంటి అవగాహన రావాలన్నా కానీ మనం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సినటువంటి పని లేదు. హరే కృష్ణ మంత్రాన్ని బాగా జపం చేస్తూ వైష్ణవులకంత కూడా గౌరవాన్ని ఇస్తూ ఎటువంటి మన గౌరవాన్ని ఆశించకుండా చేస్తే చాలు, మనకు అన్ని గుణాలంతా కూడా మనకి లభిస్తాయి. ఇక్కడ ఉండేటువంటి ఒకటే ఒకటి, మనం భక్తుల్ని గౌరవిస్తూ ఎటువంటి అపరాధాలు లేకుండా జపం చేస్తే చాలు అనమాట. అది చేస్తే చాలు, అన్ని ఆటోమేటిక్ గా లభిస్తాయి, అన్ని గుణాలు మనకి లభిస్తాయి. కాబట్టి మనం చేయాల్సింది హరినామాన్ని మనం ఈ విధంగా పంచయజ్ఞాలను మనం చేయలేము. అదేవిధంగా రకరకాలటువంటి ఈ యొక్క యజ్ఞ హోమాలు అంతా కూడా చేయలేము. జస్ట్ గురువు యొక్క ఆజ్ఞను స్వీకరించి చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకు ఈ యొక్క ఈ శ్లోకం ప్రకారం తృణం తప్పి సునిచ్చైన సరోరి వ సహిష్ణ అమానైన మానదేనా కీర్తనేస్తుంది. ఈ యొక్క హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే, ఈ నామ సంకీర్తన చేస్తూ వచ్చినట్టయితే ఈ గుణాలు ఏ విధంగా ఈ యొక్క ఆకాశానికి మబ్బులు బలంతమైనటువంటి బలహీనమైనటువంటి గాలి వచ్చినప్పుడు ఎట్లా ఎగిరిపోతాయో ఆ విధంగా పవిత్రంగా హరినామ సంకీర్తన చేస్తే ఏమవుతాయి, గుణాలంతా కూడా వెళ్ళిపోయి మనం పవిత్రమవుతాం. హరే కృష్ణ. ఏదైనా ప్రశ్న ఏమైనా ఉందా? ఎనీ డౌట్? యూ హ్యావ్ ఎనీ డౌట్? యూ హ్యావ్ ఎనీ డౌట్? ఎస్, దట్ ఈస్ దైవ యజ్ఞ, పితృయజ్ఞ, భూత యజ్ఞ, ఋషి యజ్ఞ, నృయజ్ఞ. యా, ఫైవ్. దైవ, పితృ, భూత, ఋషి, నృయజ్ఞ. జై శ్రీ రాధా గోవింద భగవాన్ కి, శ్రీమద్ భాగవతం కి, శిలా ప్రభుపాద కి, గురుదేవ్ కి, మిథాయి గౌర్ ప్రేమానందే.